ఓరి వీడి వ్యక్తి అనిపిస్తుంది కదా మనకి. స్వామివారికి అన్నం లేకపోతే అమైపోతాడు అని బెంగ వచ్చిందిట. ఇంత అమాయకులు ఉంటారండి భక్తుల్లో. నేను వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక్కడ ధాన్యం తెచ్చి అన్నం వండి నెయ్యి వేసి జున్ను పెట్టి నీకు అన్నం పెట్టకపోతే, అన్నం పెట్టకపోతే నీకు నీరసం వస్తే, నీకు గ్యాస్ ట్రబుల్ వస్తే బ్రేవని తేల్చి నేను ఏమైపోతాను, నిన్నెవరు చూసుకుంటారు అన్నాడు. ఇంత విశ్వరూపం చూశాడు కదా, ఆయన వైకుంఠానికి తీసుకెడతానంటున్నాడు కదా, ఆయన మహిమ తెలుసు కదా. అయినా ఇంకా చిన్నపిల్లాళ్ళ, నీకు నైవేద్యం ఎవరు పెడతారు, నీ ఆకలి ఎవరు తీరుస్తారు, వేళ్ళకు అన్నం తినకపోతే గ్యాస్ ట్రబుల్ రాదా. కొంతమంది అదేనండి కర్మ, ఎప్పుడు వేళకు తినరు, ఇంట్లో అన్నాలు రెడీగా ఉంటాయా బతిమాలు అన్నమాట, తినండో తినండో మీకు గ్యాస్ ట్రబుల్లో అన్నా సరే అదేమిటో 12 అయినా తినరు. దానివల్ల ఎంతో అనారోగ్యం వస్తుంది, స్వామికి కూడా అనారోగ్యం వస్తుంది అనుకుంటున్నట్టు ఆయన. అప్పుడు ఆయన నవ్వి, ఇదిగో రంగదాస ఇదంతా చూసావు కదా, ఈ వసువు తన భార్యతో కొడుకుతో వైకుంఠానికి వెళ్ళిపోతే ఈ నైవేద్యం పెట్టడం నాకు సేవ చేయటం మొదలైన పనులు నువ్వు చూసుకుంటావా అనగానే, అంతకంటే భాగ్యమా స్వామి ఆ పని నేనే చేస్తానన్నాడు. ఇప్పుడు వసువు నీ బదులుగా ఈయన ఏజెంట్గా పెట్టుకో, నీకు ప్రతినిధిగా అక్కడ పెట్టుకో. ఇతడు నా కోసం చక్కని గుడి కడతాడు, తోట ఏర్పాటు చేస్తాడు, అతను నైవేద్యం పెట్టిస్తాడు, ఆ నైవేద్యం నేను తింటాను అనగానే, అమ్మయ్య రంగదాసుని నువ్వే ఎలక్ట్ చేసుకున్నావు, నువ్వే నియమించుకున్నావు, ఇంక నాకు బెంగలేదు అని టక్కన వైకుంఠానికి విమానంలో వెళ్ళిపోయాడు ఆయన. ఏమిటో యోగం, ఆయనకు వైకుంఠానికి అలా వెళ్ళిపోయి యోగం వచ్చింది. నాకు కూడా ఇప్పుడే విమానం వస్తే వెళ్ళిపోవాలనుంది, కానీ ఈ పురాణం 18 రోజులు ఒకటి వెళ్ళడం బాగుండదు కనుక, కానీ లేకపోతే పిలిస్తే ఆయన మనకి ఇస్తాడు విమానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, విమానం నా కోసం వస్తే మిమ్మల్ని నేను కూడా ప్రేమతో ఎక్కమంటాను. అప్పుడు మేమండి ఇంటికి వెళ్ళాలండి, ఇంటికి వెళ్ళి మా ఆవిడని అడగాలండి అంటే మాత్రం విమానం మీకోసం వెయిట్ చేయదు. కాబట్టి ఉపన్యాసానికి వచ్చే ముందే ఎప్పుడైనా విమానం వస్తే గురువుగారితో వెళ్ళిపోతామని ఇంట్లో చెప్పేసి వచ్చేసేయండి, ఒకవేళ అవకాశం వస్తే. ఎందుకు వచ్చింది గురుగారు, మీ దారిని మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటానంటే ఇదిగో భక్త తుకారం వెళ్ళాలా అయిపోతుంది. గరుడు వాహనం వస్తుంది నాతో వస్తావంటే గరుడు వాహనం వస్తుందా, దానికోసం బంగారం లాంటి నిద్రలు అయిపోయారా, గరుత్మత్తు మీద కాసేపు ఆకాశంలో అలా అలా తిరిగి రండి అంది. ఇక తిరిగి రావడం ఉండదంటే వినిపించుకోలేదు పాప అమాయకురాలు, నిజం కాదనుకుంది. ఈయన వెళ్ళిపోయాడు, ఆవిడ అక్కడే ఉండిపోయింది. చూసారా పాపం భర్త గారికి అంత సేవ చేసింది, ఆయనంటే ప్రాణం, కుటుంబాన్ని నడిపింది ఆవిడ, కానీ వ్యామోహం వల్ల ఎక్కడ ఉండిపోయింది, ఈయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఏమో ఏ క్షణంలో భగవంతుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. భక్తుల చరిత్రలు చాలా గొప్పవి. ఈ వసువు వెళ్ళిపోయాడు భార్యాసమేతంగా పుత్ర సమేతంగా, ఇప్పుడు రంగదాస్ అక్కడ ఆగిపోయాడు. ఈ పెళ్లికి ముందు మధ్యలో ఏది పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మధ్యలో ఈ అద్భుతమైన కథ ఎందుకు వచ్చిందో మీకు క్రమంగా తెలుస్తుంది. ఈ రంగదాస్ వరాహస్వామికి నమస్కరించి, ఎందుకంటే వరాహస్వామికి నమస్కరించకుండా శ్రీనివాసుడికి ఎవరు సేవ చేయకూడదు, అక్కడ ఉండకూడదు, నమస్కరించి వెంకటాద్రి మీద మకాం పెట్టాడు. స్వామివారికి ఆలయానికి పక్కన ఒక చెరువు ఉంది, ఈసారి మీరు ఎప్పుడన్నా చూడండి క్యూ గుండా పెడతారే ఆ పక్కన ఒక చెరువు ఉంటుంది సరస్సు, అందులోంచి పెడితేనే ఇప్పుడు పెడుతున్న మహాద్వారానికి వెళ్ళాలంటే కూడా పెద్ద క్యూ ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్లే ముందు అద్భుతమైన చెరువు కొలను ఉంటుంది అక్కడ. ఆ కొలనులో తామర పువ్వులు అద్భుతంగా ఉండేవి పూర్వం, ఇప్పుడు కూడా వాటితో సేవ చేస్తారేమో ఇప్పటి వ్యవహారం నాకు తెలియదు కదా, ఆ రోజుల్లో పురాణాల్లో విన్నది మేము. అందులో ఆ కొలనులో ఉన్న తామర పువ్వులతో కలుగు పువ్వులతో స్వామిని పూజించేవారు అని ఇందులో చెప్పారు. ఆ సెలయేట్లో స్నానం చేశాడు, అక్కడున్న పాపనాశనం మొదలైనవన్నీ స్నానం చేసుకున్నాడు, ఎందుకంటే ఇక్కడ మకాం పెట్టాక రోజు పాపనాశనానికి వాటికి వెళ్ళడం కుదరదు కనుక. స్వామివారికి రోజు నివేదన చేస్తానని మాట ఇచ్చాడు కదా, సేవ బాగా చేయాలి కదా. ఇతనికి లోపల అనుమానం, మళ్ళీ నేనేమో శూద్రుణ్ణి, నా నైవేద్యం స్వామి తింటాడో లేదో అని. బోయవాడు పెట్టిన అన్నం తిన్నాడు కదా ఆయన, కానీ ఈయనకి ఎందుకో లోపల కొంచెం అనుమానం వచ్చింది. సరే ఎందుకు వచ్చింది అనుమానం వచ్చినప్పుడు మనం ఎందుకు ఉండడం అనుకున్నాడు ఆయన. నిజానికి పరమాత్మకి కులం లేదు, ఇవన్నీ మనం కల్పించుకున్నవి. ఆయనకి భక్తి తప్పేం లేదని చెప్పారు కదా, ఆయన అన్ని కులాల్లో పుట్టాడు, పశువుల్లో పుట్టాడు, పక్షుల్లో పుట్టాడు, సర్వం నేనేం చెబుతున్నాడు రోజు, సర్వం జగన్నాథం అంటున్నాడు. అయినా చెప్పాగా మానవులకు ఉన్న కొన్ని అజ్ఞానాలు ఉంటాయి, ఎవడికి వాడే గిరి తీసుకుని నా కులం నా కులం నా మతం అనుకుంటాడు. ఇదొక కర్మయోగం, ఈ శరీరం ఉన్నంత వరకు దీని ఏమో కూడా మార్చలేడు. అన్నిటికీ అతీతుణ్ణి అని చెప్పాడు ఆయన. ఆత్మ అవస్థాత్రయ సాక్షి, ఆత్మ సర్వాతీత, ఆత్మ మూడు అవస్థలకి సాక్షి, అన్నిటికీ అతీతమైనది ఆత్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అవస్థలు అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ, ఇప్పుడు మెలకుగా ఉన్నాం దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు, నిద్రపోతే దాన్ని సుషుప్తి అవస్థ అంటారు, ఆ నిద్రలో కలలు వస్తాయి కదా దాన్ని స్వప్న అవస్థ అంటారు. కాబట్టి అవస్థలు ఎన్ననమాట? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ మూడు అవస్థలకి సాక్షి తప్ప ఆత్మ దీంతో సంబంధం లేకుండా ఉంటుంది. అందుకనే ఆత్మ అవస్థాత్రయ సాక్షి, అన్నిటికీ అతీతం. అది ఈ శరీరంతో సంబంధం లేదు ఆత్మకి, లోపల ఉంటుంది శరీరం, ఉంటే ఆత్మ నిలబడుతుంది, కానీ శరీరంతో సంబంధం లేకుండా విడిచిపెట్టి ఇంకో శరీరాలు ధరిస్తూ ఉంటుంది. అయినా పాపం ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది? అక్కడ ఒక వైఖానసులు ఉన్నవారు, వైఖానసులు అంటే స్వామికి చాలా ఇష్టం, ఎందుకంటే విఖనోమని రూపంలో ఆయనే పుట్టాడు. అందుకే విష్ణు సహస్రనామంలో వైఖానస్ సామగాయన, వైఖానుడు ఆయనే. ఆ వైఖానసుని కలిశాడు. ఈ రంగదాసుకి అప్పటికి వయసు ఎంతని అడగరే? 12 ఏళ్ళుట. నాకు ఆశ్చర్యం కలిగింది, 12 ఏళ్ళకి అంత భక్తి కలిగింది. చూశాడు, కొండ మీదకి వచ్చాడు, స్వామివారు ఆయన చేత సేవ చేయించుకున్నాడు. బాలో ద్వాదశ వార్షిక, ఇందులో 81వ పేజీలో 9వ అధ్యాయంలో రంగదాసు కేవలం 12 సంవత్సరముల బాలుడు అని చెప్పారు. ఆ బాలుడు వైఖానసుడిని ఒక ఆయన చూసుకుని, స్వామి స్వామివారికి నైవేద్యం పెట్టాలి, ధాన్యము తేనె జున్ను పంచదార ఇవన్నీ నేను తెస్తాను, మీరు చక్కగా వండి నైవేద్యం పెట్టండి, ఆ నైవేద్యంలో కొంత మీరు ప్రసాదంగా సేకరించి నాకు పెట్టండి అనగా, అలాగేనండి అన్నట్టే. ఇంకక్కడి నుంచి రోజు ఈయన ఏం చేసేవాడు? నైవేద్యానికి కావలసిన పదార్థాలు ఈ వైఖానసుల వారికి ఇచ్చేవారు, ఆయన వండేవాడు, పెట్టేవాడు. స్వామివారికి దగ్గరలోనే పంట పండించాలి, కేవలం ఆ నైవేద్యమే కాకుండా స్వామికి అలంకారం అంటే బాగా ఇష్టం, పువ్వులంటే ఇష్టం, నగలంటే ఇష్టం, ఫలాలంటే ఇష్టం. అసలు పువ్వులతో అలా అలంకరిస్తే చాలా ఇష్టపడతాడు. పుష్పప్రియ, ఆయనకి పుష్పప్రియుడని ఇష్టం. చామంతి పువ్వులు, మల్లె పువ్వులు, బంతి పువ్వులు, ఇలాంటి పువ్వులు అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే వాటితో మాలలు కట్టి వాటితో ఆయన పూర్తిగా ఒక్క ముఖం తప్ప మిగతా అంతా కనబడేలా కప్పేస్తే ఇక పులకించిపోతాట. పుష్పాలు ఇస్తే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఈయన ఏం చేశాడు? ఆ చుట్టుపక్కల కొన్ని చెట్లు నరికి కొంత పొలం తయారు చేసి అందులో ధాన్యం పండించేవాడు, మరికొంత ఒక చక్కని పూల తోట ఏర్పాటు చేశాడు. ఆ పూల తోటలో మల్లికా కర వీరాజ్య కొంద మందార మాలతి తులసి చంపకానాంతు వనాంజే వచకార, మల్లికలు గన్నేరు పూలు. కరవీరాలు అంటే గన్నేరు అనమాట, సంస్కృతంలో కరవీరము అంటారు. వినాయక చవితి నాడు, వినాయక చతుర్థి నాడు కరవీర పుష్పం సమర్పయామంటే ఒక గన్నేరు పువ్వు వెయ్యాలి. ఇక అడవి మల్లెలు, బొండు మల్లెలు అనమాట, వాటిని కుందములు అంటే మొల్లలు, లేక అడవి మల్లెల్ని కూడా కుందములని అంటారు. అడవి మల్లెలు, బొండు మల్లెలు ఎక్కువ సువాసనతో ఉంటాయండి. అసలు పూర్వం ఎక్కువ మంది ఆడవాళ్ళు బొండు మల్లెలే ధరించేవారట. పండు వెన్నెలల బొండు మల్లి ఎలుగుండెలో నవిరిసే అని అందమైన పాట ఎంతో కాలం క్రితం రాశారు మహానుభావులు. ఈ బొండు మల్లెలు పువ్వులు కింద తీసుకుని వాటిని ఒక మాలగొచ్చి ఆ మాలని పరమాత్మకి సమర్పిస్తే బ్రహ్మానందం పొందుతాడు. అటువంటి వాటిని మందార పుష్పాలని, మాలతులను, సన్నజాజులను, విరజాజులను, తులసిని, చెంపక పుష్పాలు అంటే సంపంగి, సంపంగి పువ్వులు అన్నీ సిద్ధం చేశాడు ఆయన. మంచి సంపంగి చెట్లు ఉన్నాయట. అడవి సంపంగి ఒక రకమైన పసుపు రంగులో ఉంటాయి, సువాసనతో ఉంటాయి. ఇవన్నీ రోజు కోసి ఈ ఘుమఘుమలాడే పువ్వులతో మాలలు కట్టి ఈ మాలలు, ఈ ధాన్యం, నెయ్యి మొదలైనవన్నీ వైఖానస అర్చకునికి ఇచ్చేవాడు. ఆయనేమో పూలమాలలు స్వామి మెడలో వేసేవాడు, పువ్వులతో పూజ చేసేవాడు, ఈయన తెచ్చిన ధాన్యాదులతో ప్రసాదం తయారు చేసి నివేదన చేసేవాడు. స్వామికి అప్పటికి గుడి లేకపోతే కష్టపడి కొన్ని రాళ్ళు అవి పట్టుకొచ్చి అతి కష్టంతో ఒక చక్కని మందిరం కూడా కట్టేట ఒంటరిగా. ఇక్కడ రాశారండి, శిలాకుడ్యం తదాకరోత్. శిలాకుడ్యం అంటే రాళ్లతో గోడ కట్టాడు చుట్టూత. ఎన్ని రాళ్ళు పట్టుకొచ్చాడో ఓపిక తెచ్చుకొని ఒంటరిగా గోడ కట్టేట చుట్టూత. ఇవాళ ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా ఓ బిల్డింగ్ కట్టాలంటే తలప్రాణం తొక్కొస్తుంది, స్లాబ్ వేస్తే నీళ్ళు కింద కారుతున్నాయి. అది మన టెక్నాలజీ. కానీ ఆ రోజుల్లో మహానుభావుడు సొంతంగా రాళ్ళు తెచ్చి ఆ రాళ్లతో గోడ కూడా కట్టాడు. ఈ విధంగా కొంతకాలం అద్భుతంగా పూజ చేశాడు. ఎన్నాళ్ళు? 7 సంవత్సరముల పాటు. సమాస్త్య సప్తతీర్ఘత, 7 సంవత్సరముల కాలం గడిచింది. ఈ 7 ఏళ్ళు రోజు పువ్వులు కోస్తూనే ఉన్నాడు, ఆ మొక్కలకు నీళ్లు పోసి పెంచాడు, ధాన్యం తయారు చేశాడు, ఈ జున్ను తేనె నెయ్యి ఇవన్నీ సమకూర్చాడు, ఇటు స్వామికి పుష్ప పూజ నివేదన అన్నీ సమర్పించాడు, అసలు రకరకాల సేవలు చేశాడు. అటు అర్చకుడితో కలిసి ఉండి ఎంత భక్తితో సేవ చేయాలో అంత భక్తితో సేవ చేశాడు. ఒకనాడు ఆ రంగదాసు రోజులాగే పొద్దుటే పువ్వులు కోయడానికి వెళ్ళాడు. ప్రతిరోజు ఉదయం పూట 8 గంటల నుంచి 9:30 వరకు పువ్వులతో పూజ చేసేవారట వాళ్ళు. అందుకని సరిగ్గా 8 గంటలకి ఈ పువ్వులన్నీ గంపలతో తీసుకురావడం కోసం పువ్వులు కొయ్యడానికి తన తోటలోకి రంగదాసు వెళ్ళాడు. అక్కడ చెరువు ఉందని కూడా చెప్పానుగా, ఆ చెరువులో స్నానం చేసి పువ్వుల దగ్గరికి వెళ్ళే సమయానికి ఏం జరిగింది, ఆకాశంలో అందమైన మోత మోసింది, దూరంగా ఒక విమానం వచ్చింది. ఎందుకంటే పైకి విమానాలు రావు, ఆ విమానాలన్నీ ఆ చెట్టు కింద వరకే వస్తాయి. అక్కడి వరకు ఒక విమానం వచ్చింది. ఆ విమానంలోంచి ఒక గంధర్వుడు దిగాడు. ఆ గంధర్వుడి పక్కన 16 స్త్రీలు ఉన్నారు, పరమసుందరీమణులు. ఆ గంధర్వ సుందరీమణులు అంటే ఈ స్త్రీలతో పాటు గంధర్వుడు కిందకి దిగి ఈ చెరువులో స్నానం చేశాడు. జలక్రీడాం కరోతి స్మ దీవిస్థాప్య విమానకం, విమానాన్ని కిందకి దింపి నడిచి వచ్చి భార్యామణులతో జలక్రీడలాడాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకున్నారు అనమాట. జలకాలాటలలో అని పాడుకున్నారు వాళ్ళు. ఈ పాటలు విన్నాడు ఆయన. పువ్వులు కొయ్యడానికి వచ్చిన ఆయన పువ్వులు మర్చిపోయి కొయ్యడం మానేసి అలా ఉండిపోయాడు. ఎప్పుడూ తన జీవితంలో ఇటువంటి అందగత్యాలను చూడలేదు, జలక్రీడలు చూడలేదు. దాంతో జలక్రీడలో పడిపోయాడు. ఈలోపు కొంతమంది స్త్రీలు, ఇక్కడ ఒడ్డున పువ్వులు ఉన్నాయి, పువ్వులు కొద్దామనగానే వీడే తొందరపడి ఆ పువ్వులన్నీ కోసి గంపలతో అక్కడ పెట్టాడు. ఈ స్త్రీలు పైకి వచ్చారు, ఆ పువ్వులు ముట్టుకున్నారు, అతన్ని చూసి నవ్వారు, భలే పువ్వులు తెచ్చావన్నారు. ఆ ఈలోపు ఈ తడిసిన బట్టలతో ఉన్న వీళ్ళని చూశాడు ఆయన. అప్పుడే 17 ఏళ్ల వయస్సు, 19 సంవత్సరాల్లోకి వచ్చాడు ఆయన. 12 ఏట వచ్చాడు, 7 ఏళ్ళు గడిచే కదా 19 ఏళ్ళు. మంచి నవయౌవనంలో ఉన్నాడు. ఈ తడిసిన స్త్రీలు, ఈ జలక్రీడలు, ఈ గంధర్వుడితో పాటలు ఇవన్నీ చూడటంతో వాడికి మతిపోయింది. ఒక్కసారిగా ఆయనకి రేతఃపాతమైపోయింది, వీర్యస్ఖలనం అయిపోయింది. అప్పుడు అతనికి మతిపోయింది. తనను తాను తెలుసుకున్నాడు. భగవంతుని కోసం తయారు చేసిన వనంలో ఉన్న పువ్వులు ఈ స్త్రీలకు ఇవ్వబోయానా అనుకున్నాడు. ఆ స్త్రీలని దగ్గరికి రానివ్వకుండా పువ్వులు దగ్గరికి పెట్టుకుని ఒక్క క్షణం ఏడ్చాడు. వాళ్ళు కూడా కనిపెట్టారు, గంధర్వుడు కూడా నవ్వాడు. ఈ పిచ్చాడికి వ్యామోహం కలిగింది అనుకుని విమానం ఎక్కి వెళ్ళిపోయారు. ఇతడికి సిగ్గు కలిగింది, తన మీద తనకి జుగుప్స కలిగింది. ఎన్నాళ్ళు కఠోర దీక్షతో, బ్రహ్మచర్య దీక్షతో ఈ చెరువులో స్నానం చేసి శ్రీనివాసుని కోసం పవిత్ర పుష్పాలు కోసి పట్టుకెళ్ళి ఇచ్చాను, ఇప్పుడు ఈ పువ్వుల గంపతో పాటు నా వస్త్రం అంతా అపవిత్రమైపోయింది రేతస్సు వల్ల, ఈ స్త్రీల వ్యామోహంలో ఎలా పడిపోయాను ఏమిటి అనుకున్నాడు. కానీ అనుకుంటున్నాడు, కానీ మనస్సును గ్రహించుకోలేకపోతున్నట్ట. అందుకే ఏమన్నారు, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు అత్యంత బలమైనవి, ఎంత పండితుడైనా ఎంత జ్ఞాని అయినా దానిని నిగ్రహించలేడు. చాలా గొప్పవాడే, తపస్సు చేసిన వాడే, కానీ ఒక్క క్షణకాలం ఇంద్రియాలకు లోబడి భ్రష్టుడైపోతూ ఉంటాడు. ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని అదుపులో పెట్టడం అంత తేలిక కాదు. మహాత్ములు కూడా భ్రష్టులైపోతారట. కాకపోతే మహాత్ములు కనుక వాడు భ్రష్టుడైనా గొప్పవాడవుతాడు, సామాన్యులైతే వ్యసనాల పాలై పాడైపోతాడు. పాపం సిగ్గుపడి వెంటనే వెళ్ళి స్నానం చేసి కొత్త పువ్వులు కోసుకుని ఆలస్యంగా వచ్చాడు. రోజు 9:30 కల్లా పూజ అయిపోయేది, 8 to 9:30 మధ్యలో పూజ అయిపోయేది. ఈరోజు రావడమే 9:30 దాటిపోయింది. విమానంలో వచ్చిన వాడికి మధ్యలో కారు కనుక బురదలో ఇరుక్కుపోతే కారులోంచి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వస్తే ఎలా లేట్ అవుతుందో అలా ఈ పూట లేట్ అయిపోయింది. రాగానే అర్చక స్వామి వైఖానసుడు, ఏమిటి ఆలస్యమయ్యింది అన్నట్టు. నవద్ద మాలికాశ్చాపి త్వయా ఆరామేచ కిం కృతం. రాగానే అచ్చకస్వామి వారు ఏమన్నారు, రోజు పువ్వులు కోసేవాడివి, కొన్ని పువ్వులేమో విడిగా పట్టుకొచ్చేవాడివి, కొన్ని పువ్వులు దండ కింద గుచ్చి పట్టుకొచ్చేవాడివి, దండ స్వామికి వేసేవాడిని, విడి పువ్వులతో అష్టోత్తర శతనామమో లేక సహస్రనామంతోటో లేక శ్రీ సూక్త పురుష సూక్తాలతో అర్చనకు ఉపయోగించేవాడిని. ఇవాళ నువ్వు పువ్వులు మాలగా గుచ్చలేదు, పువ్వులు కూడా ఏదో విచిత్రంగా ఉన్నాయి, కొత్తవి కోసుకొచ్చావు, నీ మనస్సు కూడా వ్యగ్రంగా ఉంది, తోటలో ఏం చేసావు, ఎంత ఎందుకు ఎంత ఆలస్యమైంది, పూజ అయిపోయే సమయానికి వచ్చావేమిటి అన్నట్ట. ఇత్తం పురుష్టో రంగదాసో నావదల్లజ్జయ తతః లజ్జితం రంగదాసం తం ప్రోవాచ మధుసూదనః. ఇలా వైకాలస స్వామి వారు అడిగితే ఈయన సిగ్గుతో తల వంచుకుని మాట్లాడలేదు. ఏదో స్త్రీలు వచ్చారండి, జలక్రీడలాడారండి, ఆ తడిసిపోయిన బట్టల్లో ఉన్న వాళ్ళ సౌందర్యం చూశానండి, రేతఃపాతం అయిందని ఏం చెప్పుకోగలడు, చెప్పలేక తల వంచుకుని సిగ్గుపడి కొంచెం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్చకుడు ఆశ్చర్యపోయాడు, ఈయన మాట్లాడడం ఏమిటి అనుకుంటూ ఉంటే పక్కన ఆ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి, అందులో ఉన్న స్వామివారు నడిచి బయటకు వచ్చాడు. స్వామిని చూడగానే ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేశారు. రంగదాస, ఎందుకు సిగ్గుపడతావు, నీవు నాకు పరమ భక్తుడివి, ఈ ఇంద్రియములన్నీ సృష్టిలో ప్రతి మానవునికి భగవంతుడు ప్రసాదించినవి, నా వైష్ణవ మాయకి లోబడి ఎవరైనా ఎంత గొప్పవాడైనా ఈ కామానికి గురవుతాడు, నువ్వు జితేంద్రియుడివి, ఇంతకాలం ధైర్యం వహించావు, ఒక విధంగా ఈ మాయకి గురి స్త్రీలను చూచి వ్యామోహం చెందినా అంతలోనే వ్యామోహంతో వాళ్ళకి పువ్వులు ఇవ్వకుండా నిన్ను నీవు నిగ్రహించుకున్నావు, ఆ నిగ్రహానికి మెచ్చాను, నన్ను పూజించేవాడు ఎప్పుడన్నా చిన్న చిన్న అపరాధం చేసినా నా మాయ వల్ల ఆ అపరాధాలను నేను పట్టించుకోను, ఈ స్వల్ప అపరాధానికి నేను నిన్ను క్షమించాను, కాకపోతే పువ్వులు నాకు కోసి సమర్పించేవాడు మనస్సులో ఏది సంకల్పిస్తే ఆ కోరిక తీరుస్తాను, ఇది నాకు నియమం. స్వామి చెప్పిన మాట కొంచెం వినండి, భగవంతునికి పుష్పములు సమర్పించేవాడు కొంతకాలం పువ్వులు ఇవ్వగా ఇవ్వగా, అంటే చామంతి పువ్వులో మల్లె పువ్వులో దండలుగా గుచ్చి ఆయన మెళ్ళో వేసిన, లేక కొన్ని పువ్వులతో ఆయన్ని పూజించిన, తులసీ దళములతో ఆయన్ని పూజించిన, ఆయన ఆనందపడతాడు. ఇలా కొంతకాలం చేస్తే, ఓ 5-6 ఏళ్ళో 7 ఏళ్ళో చేస్తే, ఇక ఆ తర్వాత వాడి మనస్సులో ఏ కోరిక వచ్చినా తీరుస్తాట, తీర్చకూడని కోరిక కూడా తీరుస్తాట. నాకు పుష్పములంటే అంత ఇష్టం, నువ్వు 7 ఏళ్ళుగా పువ్వులతో పూజించిన పుణ్యం వల్ల ఇవాళ నీ మనస్సులో కోరిక ఏమిటో తెలిసిందే తీరుస్తున్నాను, ఈ జన్మలో కుదరదు, నువ్వు ఈ జన్మలో ఇదే ఆఖరి పూజ, ఈ పూజ ఈ పూట చూచి ప్రసాదం తీసుకుని శరీరం విడిచిపెడతావు, చాలా కాలం స్వర్గంలో ఉంటావు, ఆ తర్వాత భూలోకంలో కొంతకాలానికి సుధర్ముడు అనే రాజుగారికి నాగకన్యకకి కొడుగ్గా పుట్టి తొండమానుడు అనే పేరుతోటి ప్రసిద్ధికి ఎక్కుతావు. ఆ జన్మలో నువ్వు చూసిన గంధర్వ స్త్రీలంతా భూలోకంలో మళ్ళీ మానవ స్త్రీలుగా జన్మిస్తారు, నువ్వు 16 స్త్రీలను చూసావు, ఈ 16 నీకు భార్యలు అవుతారు, వాళ్ళ చేత సేవ చేయించుకుంటూ బ్రహ్మానందం అనుభవిస్తావు. అనగా నేను తెల్లబోయి ముక్తి కోసం నీ దగ్గరకు వచ్చి చివరికి నేను కూడా కాముకుండా అయిపోయానా, ఇప్పుడు ఈ భార్యలతో ఏం పడతానండి అన్నట్ట. 16 భార్యలతో భోగాలు అనుభవించడానికి చివరికి పూజ చేయడం, వెనకటికి ఎవడో భగవంతుడు ప్రత్యక్షమైతే ములక్కాడేమని కోరేట, ములక్కాడ వాడికి ములక్కాళ్ళు అంటే ఇష్టం, కర్మగాలి, భగవంతుడు ప్రత్యక్షమైతే ములక్కాళ్ళ కోరుకునేది. నిజంగా శ్రీనివాసుడు ప్రత్యక్షం అయ్యాడండి, అప్పుడు ఏం కోరుకోవాలి, నాకు ఉప్పల్లో 1000 గజాలు ఇవ్వండి అని కోరుకుంటావా, రామరామ ఇదే మన బతుకు, స్వామి శాశ్వతంగా నీ అనుగ్రహం కావాలని కోరుకోవాలి, నేను 7 ఏళ్ళు పువ్వులతో పూజ చేస్తే చివరికి నేను చక్రవర్తిగా పుట్టి గంధర్వ భోగాలు అనుభవించి గంధర్వ స్త్రీలను భార్యలుగా పొంది చివరికి భోగలాలోచన అయిపోనా, నాకు ఇక ముక్తి రాదా అన్నట్ట. కంగారు పడక, మరి నీ పూజ నిన్ను విడిచిపెట్టదు, నీవు చేసిన ఈ పూజా ఫలం వల్ల తొండమానుడిగా భోగాలు అనుభవిస్తున్నప్పటికీ శ్రీనివాస పద్మావతి కళ్యాణానంతరం నా మీద నీకు భక్తి కుదురుతుంది, నీ అంతఃపురం నుంచి కొండ దాకా సొరంగ మార్గం వేసుకుని రోజు రాత్రి వచ్చి నన్ను పూజిస్తావు. ఎంతకాలం, సాగరం శతాబ్దం, 100 సంవత్సరములు నన్ను అలా పూజిస్తావు, 100 ఇయర్స్ రోజు రాత్రి నన్ను పూజిస్తావు, ఆ తర్వాత నా అనుగ్రహంతో నీకు శాశ్వత కైవల్యం ఏదో ఒకనాటికి లభిస్తుంది, నా పూజ చేసిన వాడికి భోగాలు ఇచ్చి తర్వాత ముక్తినిస్తాను, ముందెప్పుడు పరమాత్మను పూజిస్తే ఏమవుతుంది, భుక్తి ఇస్తాడు, అప్పుడు ముక్తిస్తాడు. అందుకే మీకు సత్యనారాయణ వ్రతంలో చివరన ఇహలోకే భోగాన్భుంక్త్వ, ఈ లోకములో భోగములన్నీ అనుభవించి అంతే సత్యపురం యయౌ, శరీరం విడిచాక సత్యనారాయణ స్వామి సన్నిధానానికి వెళ్ళాడు అని ఉంటుంది చూడండి. భగవంతుడు ఇక్కడ భోగాలు ఇవ్వకుండా ఒకేసారి వైకుంఠానికి పంపేయడు. మీ అందరూ పురాణం అనేవాళ్ళు కంగారు పడక్కర్లా, రేపే గురువు గారు వచ్చి మనలో పట్టుకుపోతాడేమో, అనవసరంగా ఇక్కడికి వచ్చామరా అని ఇంటికి పోక్కర్లా. కానీ ఊరేళ్ళు నిండేదాకా మీకు అన్ని సుఖాలు ఇచ్చి మీకు ఎప్పుడు కోరిక వస్తే అప్పుడే ముక్తినిస్తాడు. అదేం అంత తేలిక కాదు. కాబట్టి రేపే వైకుంఠానికి పట్టుకుపోతారేమో, అయ్య బాబాయ్, మా సనత్నగర్ ఇల్లు, భరత్నగర్ ఇల్లు, నాగోల్ ఇల్లు ఏమైపోతాయి, ఎల్బి నగర్లో ఆ వాహనాలు ఏమైపోతాయని, యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ మై వెహికల్స్, ఆ వెహికల్స్ మీ పిల్లలు పెడతాయి, కంగారేం పడకండి. భగవంతుడు అంత తేలిక ఏం చటుక్కు నేను పట్టుకెళ్ళాడు. అందుకే ఈయనతోటి నువ్వు సుఖాలు అనుభవించిన తరువాత నా దగ్గరకు వస్తావు అన్నాడు. ఆ రంగదాసు ఆ క్షణమే స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్వర్గంలో కొంతకాలం ఉండి ఇదిగో ఈ చంద్రవంశంలో ఆకాశరాజుకి సోదరుడిగా, సుధర్మ మహారాజు గారికి నాగకన్యకి తొండమారుడనే పేరుతో పుట్టాట. ఇది ఆయన యొక్క ఫ్లాష్ బ్యాక్. మహానుభావుల చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడు కదా, అలాగే ఈ జన్మలో ఈయన కూడా అలా పుట్టాడు. ఒక సామాన్యుడు కేవలం శ్రీవారి కటాక్షం వల్ల తొండమారుడిగా పుట్టాడు. 5వ ఏట నుంచి విష్ణు భక్తుడు అయ్యాట. ఇదే పూర్వజన్మ సంస్కారం. అనేక జన్మల తపస్సు ఉన్నది, స్వామివారికి పువ్వులు ఇచ్చిన పుణ్యం ఉంది. అందుకే ఇక్కడ రాశారండి సుస్పష్టంగా, 5వ ఏట నుంచి ఆయనకి సంపూర్ణముగా విష్ణు భక్తి ఏర్పడిందిట. రోజు విష్ణువుని తప్ప ఎవరిని తలుచుకునేవాడు కాదు. పూర్వం ఒకప్పుడు గంధర్వ స్త్రీలను చూశాడుగా, వాళ్ళే ఈయనకి భార్యలు అయ్యారు 16. పాండ్యరాజ కుమార్తె పద్మని ఈ 16 పెళ్లి చేసుకున్నాడు. ఇది కాక వేరు వేరు దేశాలకు చెందిన ఇంకో 100 భార్యలు అయ్యారు, వెరసి 116. 116 ఈయనతోటే మొదలయ్యాయి. 116 భార్యలు అయ్యారు. ఈ భార్యలతో దేవేంద్రుడిలాగా ఆయన ఆకాశరాజుకి తమ్ముడై యువరాజుగా ఉండి సుఖాలు అనుభవించాడు. ఆకాశరాజు శరీరం విడిచిపెట్టాక ఈయనే రాజయ్యాడు కదండి. ఆకాశరాజు కొంతకాలం అయ్యాక వెళ్ళిపోయాడు కదా, అప్పుడు ఈయనే మహారాజే చక్రవర్తి అయి మహాభోగాలు అనుభవిస్తూ కూడా పరమాత్ముడిని అత్యంత భక్తితో సేవించాడు. ఇది తొండమానుడి పూర్వజన్మ రహస్యం. ఇక ఇప్పుడు కళ్యాణ గాథ చెబుతున్నాను విను. పద్మావతి వివాహం కోసం తరలి వచ్చాడు శ్రీనివాసుడు. వస్తూ దారిలో ఒక చోట విడిది చేశాడు. విడిది చేయగానే ఆయనకి మళ్ళీ బెంగ పట్టుకున్నదట. లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టి అలిగి వెళ్ళిపోయింది, ఎక్కడో కరవీరపురంలో ఉంది, పెళ్ళికి లక్ష్మి లేకపోతే శోభ ఉంటుందే. నారద, లక్ష్మి లేని పెళ్ళి పెళ్ళి కాదు అనగానే, ఎంతండి ఆవిడ నేను తీసుకొస్తాను అని వెంటనే నారదుడు బయలుదేరాడు. ఆ సమయంలో కరవీరపురంలో తామర పువ్వులో కూర్చుని లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహిస్తోంది. అగస్త్య మహర్షి ఆవిడ స్తోత్రం చేశాడు. అత్యద్భుతమైన స్తోత్రం అది. స్వయముగా అగస్త్యుడు రచించిన శ్లోకం అన్నమాట. ప్రాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని పద్మగౌరి క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. రోజు ఉదయం లేచి నీకు నమస్కరిస్తాను. ఎవరికి? కమల అంటే లక్ష్మీదేవికి, అమ్మవారికి పద్మ కమల అని పేరు. నువ్వు కమలవి, కమలాయతాక్షి, తామర పువ్వు వలె విశాలమైన కన్ను కలిగింది ఆవిడ. ఆయతము అంటే విశాలం. ఆవిడ కళ్ళు విశాలమైన కళ్ళు. ఎలాంటి విశాలమైన కళ్ళు? తామర పువ్వు రేకుల వలె విశాలంగా ఉండే కళ్ళు కలిగినది. శ్రీ విష్ణు హృత్ కమలవాసిని, విష్ణుమూర్తి యొక్క హృదయ పద్మంలో ఉంటుంది. ఆవిడేమో పద్మ, ఆవిడ కళ్ళు పద్మములు, ఉండేది హృదయ పద్మం, విష్ణు హృదయ పద్మంలో పుట్టింది. క్షీరోదజ, క్షీర అంటే పాలు, ఉద అంటే సముద్రం, క్షీరోదజ పాల సముద్రం నుంచి పుట్టింది. కమల కోమల, ఎంత తామర పువ్వు ఎంత మృదువుగా ఉంటుందో ఆవిడ శరీరం అంత మృదువుగా ఉంటుందండి. మీరు తామర పువ్వు రేకులు చూడండి, ఆ మధ్యలో ముట్టుకుంటే నున్నగా వెన్న కంటే కూడా మృదువుగా ఉంటుంది. అదిగో అలా కోమలంగా ఉండేటటువంటి తల్లివి నువ్వు. ఆ మధ్యలోంచి పుట్టింది అని గౌరవర్ణంతో ఉండే తల్లిది అటువంటి లక్ష్మి. ప్రసీద, ప్రసన్నురాలవు కమ్ము. సతతం నమతాం శరణ్యే అన్నారు. నమతాం, నమస్కరించిన వారికి అభయం ఇస్తుంది ఆవిడ. ఒక్క నమస్కారం చేసి లక్ష్మి నీకు దండం పెడుతున్నాను రక్షించు అంటే ఇంకా ఆ క్షణం నుంచి వాడి బాధ్యత అంతా తానే స్వీకరించి అనుగ్రహిస్తుంది కనుక అమ్మని నమతాం శరణ్య అన్నారు. అంటే ఒకరోజు కదట, సతతం ఒక నమస్కారం చేసిన వాడిని ఎల్లవేళలా రక్షిస్తుంది అటువంటి లక్ష్మి నీకు నమస్కారం. ఇటువంటి స్తోత్రం ఏం చేశాడండి, కమలే కమలాక్షవల్లభత్వం కరుణాపూర తరంగితై రపాంగై స్తోత్రం అందులో ఇది. ఆ శ్లోకాలను కూడా మన వాళ్ళు ఈ సువర్ణధార స్తోత్రంలో చేర్చేశారు. కానీ నిజానికి ఇవి కాశీఖండంలో స్కాంద పురాణంలో అగస్త్యుడు చేసిన స్తోత్రం, ఎక్కడ కొల్హాపురంలో చేశాట. అటువంటి స్తోత్రము విని నారదుడు అమ్మకి నమస్కరించాడు. ఆ సమయంలో అక్కడ అగస్త్యుడు ఉన్నాడు, ఇటు నారదుడు ఉన్నాడు. నారదుడు ఆ తల్లికి నమస్కరించి, తల్లి శ్రీమన్నారాయణుడు పద్మావతిని వివాహం చేసుకుంటున్నాడు, ఆయన్ని పెళ్లి కొడుకులు చేయవలసిన బాధ్యత, పెళ్లి సందడంతా నిర్వహించవలసిన బాధ్యత నీది అన్నాడు. నా స్వామికి పెళ్ళా అని ఆ క్షణమే చక్క 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 అక్కడి నుంచి బయలుదేరింది ఆవిడ, నారదునితో కలిసి వచ్చింది. దీన్ని బట్టి చూసారా ఎంత కల్పితం చేశారో మన వాళ్ళు. లక్ష్మీదేవి కోపం వచ్చేసి చెడామడ తిట్టేసింది స్వామిని, తట్టుకోలేక ఆయన రాయి అయిపోయాట పాపం. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. మరి స్వయంగా లక్ష్మీదేవి అక్కడికి వచ్చింది, శ్రీనివాసుని కూర్చోబెట్టింది, అమ్మవారు పార్వతి సరస్వతి కూడా వచ్చారు. ముగ్గురు అమ్మవార్లు శ్రీనివాసుడికి మంగళ స్నానం చేయించారు. చక్కగా తల అంటారు, అంటే ఇప్పుడు సంపంగి నూనె రాశారు తలకి. పూర్వం చక్కగా కొబ్బరి నూనె ఒకటి ఉండేది, దాన్ని నెత్తికి రాసుకునేవారు. ఆ తర్వాత తలంటుకొని తల దువ్వుకొని జడ అనే ఒక పదార్థం, జడ పదార్థం వేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువగా పిశాచాలు విడబోసుకుని కనబడుతున్నాయి. ఉత్తిష్టంతు భూత పిశాచాహ అనే మంత్రం చదువుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. చక్కగా స్వామివారికి కూడా అలాగా సంపంగి నూనె రాసి తలంటారట. అది కూడా కుంకుడుకాయలు పులుస్తూ, దిక్మాల షాంపూలతో కాకుండా కుంకుడుకాయలు పులుసుతో అలా చక్కగా తోమాలి. చుండ్రు పోతుంది, జుట్టు పెరుగుతుంది. ఇప్పుడు అందరికీ తల మైదానం ఎందుకు అవుతుంది అనుకుంటారు. రాసుకోడు నూనె, షాంపూలు పెడతాడు. దాంతో ఏమైపోయింది, షాంపూ నెత్తి మీద క్యాంప్ వేయగానే ఐదో ఏట నుంచి బట్టతల మొదలు. కుంకుడుకాయలతో రుద్దుకుంటే చూడండి జుట్టు మళ్ళీ అలా మళ్ళీ ఆ పెరుగుతుంది, ఊడిన జుట్టు వస్తూ ఉంటుంది. కుంకుడుకాయలు చుండును పోగొడతాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ చేదు మంచిది, కళ్ళల్లోకి పెడితే మంచిది. కళ్ళల్లో పుసిగిలిపోయి కంటికి చూపు పెరుగుతుంది. రేపటి నుంచి వీరందరూ కుంకుడుకాయలు వాడండి, షాంపూలు బహిష్కరించండి చక్కగా. దానివల్ల వచ్చే ఆరోగ్యం ఎప్పుడు ఆరోగ్యం, ఒంటికున్న చర్మ రోగాలు కూడా పోతాయి. ఈ విధంగా తలంటి స్నానం చేయించారట, మంగళ స్నానం చేయించారు. పసుపు పచ్చని బంగారపు అంచు కలిగిన వస్త్రం పట్టుకొచ్చారు. ఆ వస్త్రాన్ని స్వామివారికి కట్టారు. రకరకాల ఆభరణాలన్నీ కూడా ధరింపచేశారు. ఆ తర్వాత కస్తూరి తిలకం నుదుట పొడుగ్గా తీర్చిదిద్దారు, కళ్యాణ తిలకం తీర్చిదిద్దారు. స్వామివారి చెవులకి కుండలాలు లక్ష్మీదేవి పెట్టింది, చేతులకి కంకణాలేమో పార్వతి వేసింది, సరస్వతీదేవి ఏం చేసింది, మీసాలను అలా తీర్చిదిద్దింది. స్వామివారికి కూడా మీసాలు ఉంటాయండో, అదేంటో విష్ణుమూర్తి అంటే మీసాలు లేకుండా చూపిస్తారు. ఆయనకి ఆకుపచ్చని మీసాలు, పచ్చని మీసాలు ఉంటాయి, అందమైన మీసాలు ఉంటాయి. అలా మీసాలు తీర్చిదిద్దారు, అన్ని అలంకారాలు చేశారు. చక్క గంధం పొయ్యారు, కానీ గంధం కొందరు పూస్తే పన్నీరు కొందరు కొట్టారు. పన్నీరు కన్నీరు రాకుండా, కంట్లో కొట్టకుండా ఒంటికి కొట్టాలి, అవన్నీ కొట్టారు. ఇప్పుడు లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు మాతలతో కలిసి శ్రీనివాసుడు ఆకాశరాజు గారి నగరానికి తరలొచ్చాడు. ఆయన కోసం అద్భుతమైన విడిది గృహం ఏర్పాటు చేశారటండోయ్, మంచి ఏసీ రూములు ఏర్పాటు చేశారు, నేచురల్ ఏసీ, దిక్మాల మిషన్లు కాదు. ఆ పూర్వభవనం ఆకాశంలో ఏర్పాటు చేశారు. అది కూడా ఆకాశ హర్మ్యం, విశ్వకర్మ చేత నిర్మింపబడిన భవనంలోకి శ్రీనివాసుని ప్రవేశపెట్టారు. ఇక ఆ తరువాత ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి అన్ని ప్రాంతాల నుంచి పరిచారకులు వచ్చారు. అసలు ఎక్కడ పరిచారకులు అంటే వాళ్ళు కనుసైగతో ఎవరికి ఏ వస్తువు కావాలో వందించారు. కొందరికి చెప్పులు ఇచ్చారు, కొందరికి గొడుగులు ఇచ్చారు, కొందరికి వస్త్రాలు ఇచ్చారు, కొందరికి నగలు ఇచ్చారు. శ్రీనివాసుడితో పాటు వెళ్ళిన వాళ్ళందరూ భోగాలు అనిపించారట. అసలు జగద్గురువు గారి కంటే గురువు గారితో వచ్చిన వాళ్ళు ఎక్కువ భోగాలు అనిపించారట. గురువు గారికి ఒక్క కిరీటం పెడితే వాళ్ళకి 10 కిరీటాలు పట్టుకెళ్ళారు. జగద్గురువు అయిన శ్రీనివాసుడికి ఒక్క పెసరట్టు ఉప్మా పెడితే వీళ్ళంతా 10 పెసరట్టు ఉప్మాలు తినేశారు. బాగా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ తింటారండి పెళ్లికి వచ్చినప్పుడు. అసలు గురువు గారికి తక్కువ, మిగతా వాడికి ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు పెట్టారట. తిని సంతృప్తి పొందిన వాళ్ళే తప్ప సంతృప్తి పొందని వాళ్ళు లేరు. తిన్న ఆహారం వల్ల బలం తప్ప అనారోగ్యం లేదు. మహాభై వైభవంగా జరిగాయి. ఎవడు ఏ పదార్థం అరిటి ఆకు మీద ఎంత కోరుకుంటే అంత పదార్థం వచ్చేదట. ఒక ఆయనకి బూరి ఇష్టం, ఒక బూరి అంటే ఒక బూరే వచ్చేది, బొబ్బట్టు అంటే ఒక బొబ్బట్టే వచ్చేది, ఆ బొబ్బట్టులోకి నెయ్యి వచ్చేది. ఈ బొబ్బట్టు తిన్నాక వాళ్ళు బొబ్బలు పెట్టేవారు కాదు, అంత రుచిగా ఉండేవి. పనసపొట్టు కూర, పులిహేర కూరలా వండారు. ఇక పులిహేర, దద్యోదనం, కట్టు పొంగలి, ఆ పొంగలి, ఈ పొంగలి, గారెలు, మైసూరు పాకాలు, లడ్డూలు, ఓయ్ బాబోయ్, చేసిన పదార్థాలు లెక్క పెట్టలేము, వాటి పేర్లు కూడా తెలియదు. ఈ విధమైనటువంటి అనేక దివ్య మధుర పదార్థాలు, ఉల్బణాలు, అనుల్బణాలు, లవణాలు, అలవణాలు, మళ్ళీ లవణము తీపి కలిపినటువంటివి, ఇటువంటి పదార్థములు కోకొల్లలుగా ఉన్నాయి. ఇదందరూ భోజనం చేశాక ఇక శుభలేఖలు పుచ్చుకొని ఎదుర్కోలు ఉత్సవం అని ఒకటి చేశారు. ఎదుర్కోలుత్సవం చాలా పెద్దదండోయ్. రేపు మళ్ళీ శనివారం యథాప్రకారంగా సాయంకాలం 6:20కి వచ్చేస్తే ఎదుర్కోలోత్సవాలు, కళ్యాణాలు మొదలైనవన్నీ చెప్పుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది కళ్యాణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.